మూడో కన్ను. పర్యావరణం తల్లి లాంటిది. మన జీవితంలో ప్రతి విషయానికి పర్యావరణానికి అతి దగ్గర సంబంధం ఉంది. హాయ్ అనిపించే చెట్టు గాలి దగ్గర నుంచి ఆహారం, పళ్ళు, పుష్పాలు, కలప, ఔషధాలు, ఏదైనా ఏమైనా మనిషి తన ధర్మానికి కట్టుబడి ప్రవర్తిస్తే ప్రకృతి అతనికి బాసటవుతుంది, తోడై నిలుస్తుంది. పర్యావరణం ఓర్పుతో నిలిచే దరిద్రి. మనిషి తన స్వార్థంతో, అహంకారంతో, దుర్మార్గపు చింతనతో ప్రకృతిని ఎంత దుర్వినియోగం చేస్తున్నా ఓర్పుతో నిశ్శబ్దంగా తలవంచుతుంది. అతని ఆలోచన రహస్యానికి, అవకాశవాదానికి తలవంచుకు బలవుతుంది. పర్యావరణం మహంకాళి. ఒక పరిమితి దాటి మానవ స్వార్థం కట్టలు పెంచుకుంటే ప్రకృతి నిర్దాక్షిణ్యంగా మూడో కన్ను నిలుపుతుంది. సృష్టిని నేలమట్టం చేస్తుంది. మనిషి స్వార్థాన్ని పునాదులు లేకుండా పూడ్చిపెడుతుంది. చాలా సంవత్సరాల కిందట జంట నగరాల్లో కనీవిని ఎరిగిన వర్షాలు పడ్డాయి. పల్ల ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, ఇళ్లు వారాల తరబడి నీళ్లలో మునిగి ఉండిపోయాయి. ప్రజలు నానా కష్టాలు పడ్డారు. నైకులు మరిగిన మనుషులు ప్రభుత్వం ఏం చేస్తోందని, యంత్రాంగం తమ గోడు వినిపించుకోవడం లేదని మూలిగారు. సంవత్సరాల పాటు పల్ల ప్రాంతాల్లో నీరు దారులు వెతుక్కోవలసిన స్థలాల్ని ఆక్రమించుకుని అధికారులు కుమ్మక్కై లంచాలు పుచ్చుకుని అమ్మకాలు జరిపిన కాలనీలు ఇవన్నీ. తెలిసి కళ్లు మూసుకున్న అధికారులు, డబ్బుతో కళ్లు మూసిన పెట్టుబడిదారులు ఆనాడు వీరి చేతుల్లో మైకులు లేవు, డబ్బు సంచులే ఉన్నాయి. సమాజ శ్రేయస్సుని ఖాతరు చేయకుండా మన పొట్టను నింపుకుంటే ఏమవుతుంది? ఆనాటి అనర్థం అవుతుంది. చెప్పినా వినే నాథుడు. ప్రకృతి ఓర్పు గల ధరిత్రి. ప్రకృతి ధర్మాన్ని మంట కలిపితే మానవుడు స్వార్థానికి ఆనాటి విలయం సమాధానం. హిమాలయాలు భౌగోళికంగా తక్కువ వయస్సున్న జియోలాజికల్ ఏజ్ పర్వత శ్రేణి. అంటే భూకంపాలకి, సహజ వాతావరణ పరిణామాలకి ఎక్కువగా స్పందించే పర్వత శ్రేణి. మనసు కరిగి కొన్ని వందల అడుగులు కిందకి దూకే మనసు నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ప్రకృతి ప్రాథమిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కేదార్ ఒకప్పుడు అతి చిన్న పల్లెటూరు. కొన్ని డజన్ల సాధువులు, ఋషులు, ఏ కొందరో భక్తులు వచ్చి దర్శించుకునే క్షేత్రం. 2010 నాటికి సాలీనా 3.11 కోట్ల మంది దర్శిస్తున్నట్ట. గత 7 ఏళ్లలో ఇక్కడికి వచ్చే వాహనాల రద్దీ 3 ఇంతలు పెరిగింది. 11,000 ఎత్తున ఉన్న ఈ ప్రాంతంలో ఏమాత్రమో అనుభవం లేని జనసమూహం ఉండడానికి ఏర్పాట్లు జరిగాయి? వారికి వసతులు కల్పించే పనైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందా? ఏం చేయాలి? ఒక్కసారి తిరుపతిని దర్శిస్తే అర్థమవుతుంది. సశాస్త్రీయమైన ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? వీరంతా రంబాదా మార్గం ద్వారానే రావాలి. అసలు ఇలా అక్కడికి వచ్చేవారు ఎవరు? వాళ్ల పేర్లేమిటి? వాళ్ల అడ్రస్లేమిటి? అక్కడ వీరి అలుసు కనుక్కునే ఏర్పాటు ఏదైనా ఉందా? అంటే ఇలాంటి అనర్థం జరిగితే వారు బయలుదేరిన కుటుంబాలు మొరబెడితే తప్ప ఎవరు ఎవరో తెలియని అవ్యవస్థ 2013లో ఇంకా మనం ఇంత ప్రాథమికమైన స్థితిలో ఉన్నామా? సమాధానం ఉంది. ఆలోచించే నాథుడు లేడు. టాంజానియాలో మేము అడవులను చూడడానికి లోనికి వెళ్లేటప్పుడు ప్రవేశ ద్వారం దగ్గర మా వివరాలు, కార్ల నెంబర్లు, గైడ్ పేరు ఇవ్వాలి. అడవిలోకి వెళ్లిన వారంతా క్షేమంగా తిరిగి వచ్చారో లేదో వారు గమనిస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన ఏర్పాటు. కూర మృగాల బారిన ఎవరైనా పడితే సహాయమో, సమాచారమో అందాల్సిన ఏర్పాటు. ఇది ఒక పార్శ్వం. మందాకిని, అలకనందా నదుల మీద జల విద్యుత్ కేంద్రాలను దాదాపు 70 ప్రాజెక్టులు చేపట్టారు. 300 డ్యాములు నిర్మించాలని ప్రణాళిక. వాటి నిర్మాణాన్ని ఒక్కసారి ముక్కు మీద వేలేసుకోండి. పాన్ మసాలా అమ్మేవారికి, సైకిళ్లు, బిస్కెట్ల తయారీ వారికి మంజూరు చేశారు. ఇది 2010 కాగ్ రిపోర్ట్ సారాంశం. పర్యావరణంలోని సాధక బాధకాలేమిటి? భూకంపాలకు ఆటపట్టని ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఏ విధంగా జరగాలి? ఇలాంటి పరిశీలించే బాధ్యత గల సంస్థల ప్రమేయం లేదు, గమనించాలి. మనం ఏ రాతి యుగంలో ఉన్నాం? ఏమిటి అవినీతి? ఎంత దారుణం! రంబాదా ఒకప్పుడు నడిచే యాత్రికులకు కాస్త శాద తీర్చుకునే చిన్న స్థలం, చిన్న కూడలి. అక్కడ ఇప్పుడు కొన్ని వందల వ్యాపారాలు, కొన్ని వేల మంది ఉంటున్నారు. ఇక కేదార్లో అక్రమంగా సరైన ప్లానింగ్ లేక లేచిన కట్టడాలే దాదాపు అన్ని. దుకాణాలు, హోటళ్లు, చిన్న చిన్న వసతి గృహాలు, ఎవరికి వారే ప్రజల విశ్వాసాన్ని పెట్టుబడిగా డబ్బు సంపాదించే అలవాటు మరిగినవారు. ఇవన్నీ సంవత్సరాల తరబడి పెరిగిపోయిన అక్రమాలు, అవినీతి. లక్షల మంది విశ్వాసం పెట్టుబడిగా వ్యాపారాలు చేస్తున్న పాపాత్ముల స్వార్థం పర్యావరణాన్ని ప్రతిక్షణం కలుషితం చేస్తోంది. పర్యావరణం లాలించే తల్లి, భరించే జరిత్రి. కానీ ఆ కట్ట దాటితే అదే మనం జరిగింది. కేదారులో ప్రస్తుతం ఇళ్లు లేవు, అక్రమంగా కట్టిన దుకాణాలు లేవు, నడిపిన మనుషులు లేరు, గుర్రాలు లేవు, వాటిని నడిపే సైసులు లేరు, వెళ్లిన భక్తులు లేరు, వాళ్ళని దోచుకునే పాపాత్మలు జాడలేదు. ఎప్పుడో ఒకప్పుడు అనర్థం తప్పదని, తప్పని పనిని తాము చేస్తున్నామని చేసేవారికి తెలుసు. ఇది భయంకరమైన దోపిడీ. అయితే మిన్ను విరిగి ఎప్పుడు మీద పడుతుంది? ఎన్ని లక్షల మంది ఇన్ని సంవత్సరాలుగా ఈ సింహం నోటిలో తలని అనునిత్యం దూరుస్తున్నారని తెలియకుండానే వెళ్ళొస్తున్నారు. ఆ సంగతి దుర్మార్గులకు తెలుసు. ఈ విలయంలో భక్తుల విశ్వాసాలను దుర్వినియోగం చేస్తున్నా చేసిన పాపాత్మల వాట పెద్దది. ఇక మరో దరిద్రం. ఏదో ఛానల్లో ఈ బీభత్సాన్ని చూపుతూ జేసుదాస్ ఆట కదా శివ అనే పాటను వేస్తున్నారు. పాట విని పరుగున టీవీ దగ్గరికి వస్తే దృశ్యం అది. ఇది పొత్తిగా అవగాహన లేని, బాధ్యతారహితమైన, డబ్బు చేసుకునే ఛానళ్ల మెలోడ్రామా. ఇంతకన్నా ఛానళ్లు గొప్ప పరిశోధన చేసి వెలగబెడతారని మనం ఆశించడం ముఖ్యంగా వ్యాపారస్తుల నుంచి వృధా. బొత్తిగా అవగాహన లేని అనుభవించాలని అధికారాన్ని ప్రలోభపెట్టి కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రబుద్ధులు నదుల, వరదల, ప్రవాహాల దారుల్ని పూర్తిగా అడ్డగించిన కారణాన జరిగిన భయంకరమైన అనర్థం ఇది అని ఛానళ్లు సాధారణంగా వివరించాలి. ప్రసార మాధ్యమాల కనీస బాధ్యత అది. ఆటకదరా శివాని సొళ్లు కబుర్లతో, భయంకర దృశ్యాలతో ప్రేక్షకుల్ని రెచ్చగొట్టడం కాదు. కాగా అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలకు ఎక్కువ ప్రచారం ఇవ్వాలి. రెచ్చగొట్టే ప్రకృతి వైపరీత్యానికి కాదు, ప్రజల్లో భయోత్పాదం కల్పించకూడదు. వీలైనంత నమ్మకం కలిగించాలి. కష్టంలో ఆత్మీయుడు సానుభూతి లాంటిది. ఇది ప్రసార మాధ్యమాల కనీస సామాజిక బాధ్యత. అయితే మన మాధ్యమాలు కుక్కగొడుగులు. నెలసరి జీతాలతో పొట్ట గడుపుకుంటున్న గుమస్తాల నుంచి ఇంత కర్తవ్య దీక్షను ఆశించడం అన్యాయం. ఆ మాటకు వస్తే ఛానళ్లను నడిపే అధిపతుల్లో గొప్ప అవగాహన ఆశించడం కూడా మట్టిలోంచి నూనెను పెట్టడం లాంటిది. సంవత్సరాల తరబడి ప్రజల భక్తి విశ్వాసాలను వినియోగించుకుంటున్న దౌర్భాగ్యుల నిర్వాకాన్ని దమ్ముంటే పరిశీలించి సచ్చినవారు పోగా బతికున్న ప్రభుత్వాన్ని ఫోటోలతో సహా ప్రజల ముందు నిలబెట్టే పని నిజానికి ఛానళ్లు చేయాలి. సచ్చిన వారి కన్నీటిని వాడుకోవడం కాదు, కన్నీటితో ఆడుకోవడం కాదు. ఈ విషాదం ఇవాళ మరొకరికి జరిగింది, కానీ నిన్న మీకు జరిగి ఉండొచ్చు, రేపు నాకు జరగచ్చు. బాబు, ఇది శివుని ఆట కాదు. శివుడిని, తరతరాల ఈ జాతి విశ్వాసాల్ని మదుపుగా శివుడి మీద భక్తిని వాడుకుంటున్న అవకాశవాదుల ఆటని చెప్పాలి మహాప్రభో. విలయానికి విచక్షణ ఉందలు, నిప్పు కాలుస్తుంది, అందులో ఎండుకట్టెలు కాలుతాయి, చేయి పడితే చేయి కాలుతుంది. అది ప్రకృతి ధర్మం. అయితే ధర్మం అనే బూతుమాటని మనం మర్చిపోయినళ్ళైంది.